దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామే గౌరద్విషే నమః. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రీడింగ్ ఫ్రమ్ భగవద్గీత సిటీస్ చాప్టర్ 9 ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ టెక్స్ట్ 33. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మా. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మా. కిం హౌ మచ్ పునః అగైన్ బ్రాహ్మణాః బ్రాహ్మణాస్ పుణ్యాః రైష్యస్ భక్తాః డివోటీస్ రాజర్షయః సెయింట్లీ కింగ్స్ తథా ఆల్సో అనిత్యం టెంపరరీ అసుఖం ఫుల్ ఆఫ్ మిజరీస్ లోకం ప్లానెట్ ఇమం దిస్ ప్రాప్య గెయినింగ్ భజస్వ బి ఎంగేజ్డ్ ఇన్ లవింగ్ సర్వీస్ మాం అంటు మీ. ట్రాన్స్లేషన్ అండ్ పర్పస్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపా. ట్రాన్స్లేషన్ హౌ మచ్ మోర్ దిస్ ఇస్ సో ఆఫ్ ద రైషియస్ బ్రాహ్మణస్ ద డివోటీస్ అండ్ ద సెయింట్లీ కింగ్స్ దేర్ఫోర్ హ్యావింగ్ కమ్ టు దిస్ టెంపరీ మిజరబుల్ వర్ల్డ్ ఎంగేజ్ ఇన్ లవింగ్ సర్వీస్ అంటు మీ. పర్పస్ ఇన్ దిస్ మెటీరియల్ వర్ల్డ్ దేర్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పీపుల్ బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ వర్ల్డ్ ఇస్ నాట్ ఎ హ్యాపీ ప్లేస్ ఫార్ ఎనీవన్. It is clearly stated here, anityam asukam lokam. This world is temporary and is full of miseries. and not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Mayavadi philosophers, say that this world is false. But we can understand from Bhagavad Gita that the world is not false. But we can understand it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world which is eternal. This world is miserable, but the other world is eternal and blissful. Arjuna was born in a saintly royal family. To him also the Lord says, take to my devotional service and come quickly back to Godhead, back home. No one should remain in this temporary world full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Krishna consciousness and make his life perfect. Please repeat the translation. How much more, this is so, of the righteous brahmanas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto me. Om Ajnana Timirandasya Jnananjana Shilakaya Chakshurun Militam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupakada Mahyam Dadati Svapadantikam Nama Om Vishnupadaya Krishna Prishtaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine Namaste Saraswate Devi Gauravani Pracharine Nirvisesha Shunyavadi Paschatya Deshatarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadara Sri Vasadi Gaurabhakta Vrinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. So Manam Bhagavad Gita Yadatadamu Adhyayam 9 Parama Guhya Jnanamu Ane 20 Adhyayam Ninchi Kim Puna Brahmana Punya Bhakta Rajarshayastata Anityam Asukam Lokam Imam Prapya Bhajasvamam Ane 20 Slokam Ninchi Charchinchukuntunnamu. Ee oka Slokamu Mam hi partha vipa shrutya apisyu papayonya striyo vaishyastata shudra stepi yanti param gatim. So dan tarvata ostunna 20 slokam. So ee slokam lo Krishna de em telichestunnadante kevalamu elanti valaina sare nanni aashrayinchadam valla vallu parama unnatamaina 20 gatulni vallu cherukogalutaru. Unnatamaina 20 gatulu ante Krishna ni cherukodam. Etlanti valaina sare స్త్రీలైనా సరే శూద్రులైనా సరే ఈ యొక్క సునక యొక్క మాంసాన్ని భక్షించేటువంటి వాళ్ళైనా సరే వాళ్ళుగాన భగవంతుని యొక్క ఆశ్రయాన్ని వాళ్ళుగాన వాళ్ళు స్వీకరించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరతారనేసి భగవంతుడు ఒక హామీ ఇస్తున్నాడు. మామూలుగా ఏమిటంటే చాలామంది మనం చూస్తుంటాము ఎవరైనా భక్తి చేయమంటే వాళ్ళకి ఏం చెప్తారంటే భగవంతుడు మాకంతా రాసి పెట్టలేదండి, భగవంతుడు ఓన్లీ మీలాంటి కొంతమంది అదృష్టవంతులకి వాళ్ళకి మాత్రమే ఈ భక్తి చేయడానికి అవకాశం ఉంది అని వాళ్ళు ఏం చేస్తుంటారు, తప్పించుకుంటూ ఉంటారు. మాకు భగవంతుడు గాన ఆ వరాన్ని గాన మాకు అట్లాంటి భాగ్యాన్ని ప్రసాదించినట్లయితే మేము కూడా భక్తి చేస్తామనేసి. అయితే కృష్ణుడు చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నాడు, ఎట్లాంటి వాళ్ళైనా సరే నన్ను ఆశ్రయించవచ్చు, నా యొక్క పాద పద్మాలను ఆశ్రయించి నా యొక్క భక్తి సేవలో నియుక్తం కావచ్చు అనేసి భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో వాస్తవానికి ఏమిటంటే ఆ వ్యక్తికి ఆ జీవుడికి కృష్ణుడికి శరణాగతి పొందాలి అనేటువంటి కోరిక లేదు. ఇంకా అతను ఈ భౌతిక ప్రపంచంలో ఏదో భోగించాలి అనేటువంటి ఇంకా తపన ఉంది. సో అందుకేమిటంటే అతను నేరుగా కృష్ణుని పూజించకుండా ఇట్లా ఏదో ఒక సాటి కారణాలు చెప్పుకోవడం, ఈ కారణాలు చెప్పుకుంటూ దీనివల్ల నేను కృష్ణుని నేను దగ్గరికి రాలేకపోతున్నాను అని కారణాలు చెప్తూ ఉంటారు చాలా మంది. సో అయితే ఈ రోజు శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి స్త్రీ శూద్ర అలాంటి వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించినప్పుడు ఇంకా ధార్మికమైనటువంటి బ్రాహ్మణుల గురించి, భక్తుల గురించి దాని గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదని చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళే వాళ్ళు నన్ను నా యొక్క పాదపద్మాలను చేరుకోగలుగుతారు. అలాంటప్పుడు ఇంకా ధార్మికమైనటువంటి బ్రాహ్మణులు, ఎవరైతే బ్రాహ్మణుల యొక్క వృత్తిని చాలా చక్కగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవచ జ్ఞాన విజ్ఞాన సహితం బ్రహ్మకర్మ స్వభావజం అని బ్రాహ్మణుడి యొక్క లక్షణాలన్నింటినీ భగవంతుడు ఈ యొక్క 18వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. బ్రాహ్మణుడు ఎలాంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉండాలి అని. అదే రకంగా ఈ రోజు శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, రాజ ఋషులు భక్తులు ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లే ముక్తి పొంది వాళ్లే భగవంతుని యొక్క పాదపద్మాలు చేరుకుంటున్నప్పుడు వీళ్ళందరూ ఖచ్చితంగా చేరుకుంటారు. రాజ ఋషులు అంటే ఇంతకుముందు పూర్వం రోజుల్లో కేవలము రాజులు మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప ఋషులు కూడా. గొప్ప ఋషులు అంటే ఎంతో శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. జీవితం యొక్క లక్ష్యము, జీవితం యొక్క వాస్తవం ఏమిటి అని తెలుసుకొని ఉన్నారు. జీవితం యొక్క వాస్తవం ఏమి? అనిత్యం, అసుఖం, లోకం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అందుకే మనము ఈ యొక్క భాగవతంలో చూసినట్లయితే భరత మహారాజు ఆయన మొత్తము సర్వాన్ని కూడా త్యజించి ఆయన అరణ్యాలకు వెళ్లి తపస్సులు ఆచరించి భగవంతుని యొక్క పాదపద్మాలు చేరుకోవాలి, ఆయన మొత్తం రాజ్యానంతా కూడా తిరస్కరించి వెళ్ళినటువంటి సందర్భాలు మన శ్రీమద్ భాగవతంలో గాని శాస్త్రాల్లో గాని ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. అట్లా ఆ రాజ ఋషులు అంటే కేవలము సమాజాన్ని ఊరికే ఎట్లా నడిపించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండటం మాత్రమే కాదు, మానవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి అని తెలుసుకుని జనులందరినీ కూడా కేవలం బ్రతకడానికి కావలసినటువంటి సౌకర్యాలు మాత్రం చేకూర్చేది మాత్రం కాకుండా వాళ్ళ జీవితం యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఆ రాజులందరూ కూడా తోడ్పడేటువంటి వాళ్ళు. ఆ రకంగా మొత్తము ఉన్నటువంటి వాళ్ళ క్రింద ఉన్నటువంటి సభ్యులు, మనుషులు, జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచి ఆధ్యాత్మికమైనటువంటి మార్గం వైపుకి అందరినీ కూడా మరలిస్తున్నారు. సో ఆ రోజుల్లో అట్లాంటివి ఉన్నాయి, అట్లాంటి రాజులు ఉన్నారు కాబట్టి ఇంతకుముందు పూర్వం రోజుల్లో ఎక్కడ గాని ఇట్లాంటి కరువు కాటకాలు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఇంతకుముందు పూర్వ కాలంలో లేవు. ఎందుకంటే జనులందరూ కూడా ఇంత ధార్మికంగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే రోజు రోజుకి ఏమైపోతుంది ఈ భౌతిక ప్రపంచంలో? ఎందుకు ఇప్పుడు సరిగా వర్షాలు పడట్లేదు? అన్ని ఏ సమయంలో ఏది పడకూడదో ఆ సమయంలో అది పడుతుంది. ఎక్కువ వర్షం పడాల్సినటువంటి సమయంలో ఎక్కువ ఎండ ఉంది, ఎక్కువ ఎండ ఉండాల్సినటువంటి సమయంలో అకస్మాత్తుగా వర్షం పడుతుంది, విపరీతమైనటువంటి మంచు, విపరీతమైనటువంటి ఎండ, వర్షం పడితే కుంభపోతు వర్షం పడుతుంది. ఈ యొక్క సామాన్యమైనటువంటి జనులు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఎట్లాంటి పంటను కూడా వాళ్ళు ఉత్పత్తి చేయలేరు. ఎందుకు ఈ రకంగా భూమిదేవిలో ఉన్నటువంటి ఇలాంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులంతా ఎదుర్కొంటున్నారంటే, వాళ్ళు ధార్మికమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పాటించట్లేదు కాబట్టి. శాస్త్రాల్లో ఇవ్వబడినటువంటి విధి నియమాలు ఏవైతే ఉన్నాయో, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నింటినీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు, దాన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు. సో ఆ రకంగా తిరస్కరించడం వల్ల ఏమవుతుంది? అందరూ పైన ఉన్నటువంటి దేవతలు, మన శాస్త్రాల నుంచి అర్థమవుతుంది 3 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు, 33 కోట్ల మంది దేవతలు. వాళ్ళందరూ ఒక్కొక్క దానికి వాళ్ళు ఇన్ఛార్జ్. ఎప్పుడైతే ఈ జనులందరూ కూడా సరి అయినటువంటి యజ్ఞాన్ని నిర్వర్తించకుండా, సరి అయినటువంటి ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించకుండా ఉంటే ఏమైపోతుంది? ఆ దేవతలందరూ కూడా ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి జనాలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నాయి. సో ఎన్నెన్నో సమావేశాలు చేస్తున్నారు, ఎట్లా ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎట్లా తగ్గించాలి, ఎట్లా వర్షాలను ఎట్లా మరింత చక్కగా పడే విధంగా చేయాలి అని ఎన్నెన్నో సమావేశాలు వేస్తున్నారు, ఎన్నెన్నో చర్చలు చేస్తున్నారు. దానికి అన్నిటికీ మూలాధారమైనటువంటి భగవంతుని గుర్తించకుండా ఎన్ని చర్చలు చేసి ఏం ప్రయోజనం? కనీసము ఒక ఇంకిత జ్ఞానం ఏమిటంటే, సామాన్యమైనటువంటి ప్రపంచంలో మనం ఎవరి దగ్గర నుంచి ఏదైనా ఒక చిన్న సహాయాన్ని పొందినా గానీ మనం ఏం చేస్తాము? కనీసము మనం వాళ్ళకు తిరిగి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనం భగవంతునికి ఏ రకంగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము? భగవంతుడు అన్ని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, చక్కటి కావలసినటువంటి ఆహార ధాన్య పదార్థాలు ఇస్తున్నాడు, దుస్తులు ఇస్తున్నాడు, మంచి గాలిని ఇచ్చాడు, అన్నిటినీ ఇస్తున్నాడు. అన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం రోజు మొత్తం. ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క కృప మీద ఆధారపడి మన జీవితం ఉంది. భగవంతుడు కన్నా ఒక క్షణము ఒక వాయుదేవుడు ఆజ్ఞాపించాడనుకోండి, ఓ వాయుదేవ మొత్తం వాయు గాలి ఎంత స్తంభించు విధంగా చెయ్యి అనేసి భగవంతుడు ఆజ్ఞాపిస్తే గాలి మొత్తం స్తంభించేస్తుంది, ఇంకెవరు ఊపిరి పీల్చలేరు. అవును కదా, ధ్రువ మహారాజు పాశ్చాత్యంలో అదే జరిగింది. ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సు యొక్క పర్యావశనంగా మొత్తము 14 లోకాల్లో ఉన్నటువంటి గాలి స్తంభించబడింది, ఎవరు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అందరు పరుగులు తీశారు బ్రహ్మదేవుడి దగ్గరికి, ఏమైపోతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేసి. అట్లా మనం ప్రతిదీ కూడా ఇక్కడ పొందుతున్నటువంటిది భగవంతుని యొక్క కృప వల్ల పొందుతున్నాం, దాన్ని కనీసం మనం గుర్తించట్లేదు. సో అయితే ఇంతకుముందు రోజుల్లో ఈ రాజులు అట్లాంటి రాజులు కాదు. ఈ రాజులంతా కూడా ఎంతో ధార్మికమైనటువంటి, ఎంతో మంచి దృష్టి, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, మానవులు ఏ రకంగా వాళ్ళ యొక్క జీవితంలో పరమ లక్ష్యాన్ని ఎలా సాధించాలి దాన్ని వాళ్ళు ఉద్దేశంగా పెట్టుకొని వాళ్ళ యొక్క రాజ్యాలు అన్నింటినీ కూడా వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఈ రకంగా కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సో భగవంతుణ్ణి చేరుకునేటువంటిది అది నిశ్చయం. ఈ ధార్మికమైనటువంటి బ్రాహ్మణులు కావచ్చు, భక్తులు కావచ్చు, రాజు ఋషులు కావచ్చు, అయితే వాళ్ళు ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారంటే, వాళ్లకు ఏమని తెలుసు అంటే, వీళ్ళ ముగ్గురికి ఈ ప్రపంచం గురించి ఏం తెలుసు అంటే, అనిత్యం అసుఖం లోకం అనేటువంటి ఈ విషయము వాళ్ళకు తెలుసు. అనిత్యం అసుఖం ఈ రెండు తెలుసు. ఎవరికి నిజంగా బ్రాహ్మణ వృత్తిని పాటించేటువంటి ఎవరికైనా కానీ ఇది అనిత్యం అసుఖం, భక్తులకి కానీ రాజ ఋషులకి కానీ ఈ రెండు విషయాలు వాళ్ళకు తెలుసు. ఏమిటది? అనిత్యము అసుఖం లోకం. సో ప్రభుపాద వెంటనే ఏం రాస్తున్నారంటే, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క వివరణను ఇస్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏమన్నారు, దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఫర్ జెంటిల్మెన్ టు లివ్ అన్నారు. ఈ యొక్క భౌతిక ప్రపంచము ఒక వ్యక్తి నిజంగా నేను పెద్ద మనిషిని, ఒక నాగరికత చెందినటువంటి వ్యక్తిని అని ఎవరైతే తనకు తాను గుర్తించుకుంటాడో అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో నేను నివసించడానికి తగినటువంటి ప్రదేశం కాదు అనేటువంటి నిర్ణయానికి వస్తాడంట. సో ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, జీవితాల్లో ఎన్నెన్నో చేస్తున్నారు, బట్ ఈ రెండు విషయాలు ఎవరు దీన్ని గుర్తిస్తున్నారు చెప్పండి? ఇదంతా కూడా అనిత్యం, మనమంతా కూడా ఒకరోజు అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అసుఖం, ఇక్కడ ఏం సుఖం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏం సుఖం ఉంది? అయినా కానీ ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయ, భగవంతుని యొక్క ప్రకృతి యొక్క చాలా పటిష్టమైనటువంటి ఆధ్వర్యంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉంది కాబట్టి ఇంత నానా రకాలైనటువంటి కష్టాలు పడుతున్నా, దుఃఖాలు పడుతున్నా, బాధను అనుభవిస్తున్నా ఆ మాయ ఏం చేస్తుందంటే ఆ జీవుడికి ఇంకా ఏదో ఒక ఆనందం ఉంది అనేటువంటి ఒక ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. సో దీనికి ప్రభుపాద వారు ఈ ఉదాహరణ ఇస్తారు. ఈ కారాగారంలో శిక్షిస్తున్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు చాలా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తుంటారు. సో దాంట్లో ఒక శిక్ష ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తారు, నీటిలో ముంచేస్తారు. వాళ్ళ తలను తీసుకొని శిరస్సును పట్టుకొని పెద్ద పాత్రలోనో లేకపోతే పెద్ద నీరు ఉండేటువంటి ప్రదేశంలో బాగా నీటిలో ముంచేస్తారు. ముంచేసి ఇంకా అతనికి ఇంకా ఊపిరి పోతుంది అనేటువంటి సమయంలో ఏం చేస్తారు, అతన్ని పైకి తీస్తారు. తీసి అతను అబ్బా అని పీల్చుకునే లోపల మళ్ళీ తీసి మళ్ళా ముఖాన్ని ఏం చేస్తారంటే ఆ నీటిలో ముంచేస్తారు. సో అయితే ఈ జీవుడు అంతసేపు కష్టపడుతున్నాడు కదా, దానికి అతను అది గుర్తించట్లేదు. అతను దేని గుర్తిస్తున్నాడంటే ఆ ఒక క్షణం ఏదైతే ఉపశమనం పొందాడు కదా, అబ్బా అది ఎంత బాగుంది అని దాన్ని గుర్తిస్తున్నాడు. సో అట్లా అసుఖం అనేటువంటి విషయం ఎవరు గుర్తిస్తున్నారు చెప్పండి? ఈ ప్రపంచంలో అందరు ఇంకా ఏం చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచంలో బాగా భోగించండి, బాగా డబ్బులు సంపాదించండి, బాగా అన్ని సౌకర్యాలు, అన్ని కార్లు, పెద్ద పెద్ద హోదా పదవులు అవి ఇవి అని పొందండి అని అందరూ ఆ రకంగా అందరు ప్రచారం చేస్తున్నారే కానీ ఇదంతా కూడా అసూకం, ఇది ఇది నిజమైనటువంటి సుఖం కాదు, తాత్కాలికమైనటువంటి సుఖం అని ఎవరు చెప్తున్నారు చెప్పండి? చాలా కష్టం. మనం ప్రభుపాద వారి యొక్క సాంగత్యంలో కానీ మనం లేకుండా ఉనింటే, భగవద్గీత యొక్క సాంగత్యం లేకుండా మనకు ఉనింటే మన పరిస్థితి కూడా అంతే. ఆ మెటీరియల్ వరల్డ్ ఆ రకంగా డిజైన్ చేయబడింది. మెటీరియల్ వరల్డ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ వన్ ఫర్గెట్స్ కృష్ణ. దర్ ఈస్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఫర్గెట్ కృష్ణ. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే. ఈ భౌతిక ప్రపంచం ఆ రకంగా భగవంతుడు తయారు చేశారు. మనం కృష్ణుని మర్చిపోవడానికి చాలా చక్కటి ప్రదేశం అది. అందుకే మనం కృష్ణుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎంత జపం చేసినా, ఎంత భక్తులతో ఉన్నా కానీ, రూపగోస్వామి యొక్క ప్రిన్సిపల్ ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అని చెప్తున్నారు. మనం ఇంత చేసి కూడా, ఇంత మధ్యలో కూడా మనకు తెలుసు మనం ఏమి సదా కృష్ణ చైతన్యంలో ఉండాలి అనేటువంటిదే మన లక్ష్యం అని. బట్ ఈ మెటీరియల్ వరల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రకృతి మా యొక్క ప్రభావం ఎలాంటిదంటే, ఈవెన్ ఈ చక్కటి వాతావరణంలో కూడా వీ కెనాట్ రిమెంబర్ కృష్ణ. అది ఎంత మిస్ఫార్చ్యూన్. బయట ఉండి వాళ్ళు కృష్ణను గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, అది పెద్ద మిస్ఫార్చ్యూన్. దానికన్నా రెండింతలు మిస్ఫార్చ్యూన్ ఏమిటంటే, అభాగ్యకరమైనటువంటి పరిస్థితి, ఇక్కడ మనం ఇంత మంచి వాతావరణంలో ఉంటూ కూడా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను సదా మనము స్మరిస్తూ మనము మన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతున్నామంటే అది రెండింతలు అభాగ్యకరమైనటువంటి పరిస్థితి. సో అందుకనే గోల్ ఏమిటంటే, మన భక్తులుగా మన ముఖ్యమైనటువంటి గోల్ ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో ఇది రియల్ గోల్, డివోటీ యొక్క ఏకైక అభిలాష అంతే. ప్రతిరోజు మార్నింగ్ మంగళారతి రాధాగోవిందని వచ్చి మన దర్శనం చేసుకుని రాధాగోవింద ముందర నిలబడినప్పుడు మన రాధాగోవిందకు ప్రే చేయాలి, దయచేసి ఈ రోజంతా మీ యొక్క నామ రూప గుణ లీలలను స్మరించే విధంగా నాకు ఆ వరాన్ని ప్రసాదించండి. ఈ రోజంతా కూడా ఏ రకమైనటువంటి వైష్ణవ అపరాధాలు చేయకుండా ఉండే విధంగా అటువంటి బుద్ధిని ప్రసాదించండి. ఈరోజు మరింత మరింత నీ యొక్క నామం పట్ల, భాగవతం పట్ల, భక్తుల పట్ల నాకు గౌరవ ప్రపత్తులు, దాని పట్ల నాకు ఆసక్తిని పెంపొందించే విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఏదో ఒకరోజు ఏకాదశి రోజు ప్రార్థించేస్తున్నాము, ఇంకా దాంతో ఆ పని అయిపోయిందనే కాదు. సో మనం ఎవ్రీడే మంగళారతికి వచ్చినప్పుడు ఎవ్రీడే మనం ప్రతిరోజు పిటిషన్ పెడుతూనే ఉండాలి భగవంతునికి. భగవంతుడా, దయచేసి నా పరిస్థితి ఇది, నాకు దయచేసి ఈ రకంగా సహాయం అందించు. సో అట్లా డివోటీ ఏమిటంటే, డివోటీ హీస్ ఆల్వేస్ డివోటీ అంటే, ప్యూర్ డివోటీ అంటే హీస్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ. మనం సాధకాస్ కాబట్టి మనము ఈ మార్గంలో అభివృద్ధి సాధన సాధించడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలి, వి షుడ్ ఆల్వేస్ ఆఫర్ ప్రేయర్స్. ఆ ప్రేయర్స్ ఏం చేస్తాయి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ ప్రేయర్స్ మన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది మనల్ని రక్షిస్తాయి. మామూలుగా ఏమిటంటే, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, పతిత పావన్ గౌరనితాయి కి, శ్రీల ప్రభుపాద్ కి. మామూలుగా ఏమిటంటే మనం కష్టం వచ్చినప్పుడే భగవంతుని బాగా సీరియస్ గా సిన్సియర్ గా ప్రే చేస్తాం, మిగతా టైంలో అంతగా ఎక్కువ ప్రే చేయం. బట్ మనం బాగున్నా కానీ మన పరిస్థితులు అంత కూడా బాగానే ఉన్నాయి, అంత కష్టమైనటువంటి పరిస్థితి లేకపోయినా కానీ మనం సిన్సియర్ గా సీరియస్ గా మనం ప్రే చేస్తామనుకోండి, ఆ ప్రేయర్స్ అన్ని కూడా మనము ఆపత్కాలంలో అవన్నీ మనల్ని రక్షిస్తాం. సో అందుకని మనం భాగవతం మొత్తం చూసినట్లయితే, భాగవతం అంతా భక్తులు ఏం చేస్తున్నారు, జస్ట్ ప్రే చేస్తున్నారు. సో ప్రహ్లాద్ మహారాజ్ది 7th క్యాంటులో ఒక శ్లోకంలో ఉంది. ప్రహ్లాద్ మహారాజ్ ఏం ప్రే చేస్తున్నాడంటే, నేను ఈ భౌతిక ప్రపంచంలో ఈ రకమైనటువంటి ఒక రాక్షసుడు యొక్క కుటుంబంలో జన్మించడానికి కారణం ఏమిటంటే, నా యొక్క పూర్వజన్మ కృతం పాపం, నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి నా యొక్క పాపకర్మల యొక్క ప్రభావం చేత ఈరోజు నేను రాక్షసుల యొక్క కుటుంబంలో జన్మ తీసుకున్నాను. నాకు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నాడంటే, అందుకని ఈ భవసాగరాన్ని చూసినప్పుడు నాకు చాలా భయం కలుగుతాంది, ఆందోళన కలుగుతాంది అని ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థిస్తున్నారు. సో ప్రహ్లాద్ మహారాజ్ అనే శుద్ధ భక్తుడు, ఆయనకేం బాధ ఏం లేదు. బట్ అట్లాంటి ప్రహ్లాద్ మహారాజ్ కూడా మనం భక్తులుగా దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు భాగవతం ద్వారా. ఏమిటది, మన భౌతిక ప్రపంచం అంటే అది ఎంతో ఎప్పుడు అపాయకరమైనటువంటి ప్రదేశం, అనిత్యం, అసుఖం, లోకం అనేటువంటి ఆ జ్ఞప్తి ఎప్పుడు ఉండాలి, ఆ గుర్తు ఉండాలి. ఎప్పుడు ఒక ప్రదేశము, ఆ ప్రదేశానికి వెళ్తే నాకు చాలా అపాయకరమని తెలిసిందనుకోండి, ఆ ప్రదేశానికి మనం వెళ్ళాం అన కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడక్కడ ఈ వీధుల్లో అంతా చూస్తున్నట్లయితే ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో ఎవరైనా చూడండి, రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా బాగానే వెళ్తారు, బట్ ఆ ట్రాన్స్ఫార్మ్ ప్లేస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అక్కడ ఎట్లా పడితే అట్లా చాలా కొద్ది కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే అది డేంజరస్ ప్లేస్ అని తెలుసు కాబట్టి. అది తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ కింద చాలా ఫ్యూజులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏదో ఒకటి తాకి అది మనల్ని డేంజర్ కలిగిస్తుంది. సో అట్లా ఆల్వేస్ మన ఈ మెటీరియల్ వరల్డ్ పట్ల మనం ఒక పెసిమిస్టిక్ లుక్ కలిగి ఉండాలి. పెసిమిస్టిక్ లుక్ అంటే దీంట్లో ఉన్నటువంటి దోషాలు, దాంట్లో ఉన్నటువంటి కష్టాలు, ఆ ప్రపంచం యొక్క స్వభావం ఏమిటి, అవన్నింటినీ కూడా భక్తుడు బాగా తెలుసుకొని ఉండాలి. ఎలా తెలుసుకోవాలి, దాని అన్నింటినీ మనకు ఎట్లా తెలుస్తుంది, మనం మళ్ళా పోయి మళ్ళా భౌతిక ప్రపంచంలో పోయి అది ఎట్లా ఉంది తెలుసుకొని మన లోపలికి రావాలా. కృష్ణుడు అనిత్యం అసుఖం లోకం అంటున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు. ఇదే సేమ్ వర్డ్స్ అక్కడ రిపీట్ అవుతా ఉంది, దుఃఖాలయం అశాశ్వతం, ఇక్కడ అనిత్యం అసుఖం. సో ఇది తెలుసుకోవాలంటే మళ్ళా మనం పోయి బయట ప్రపంచం పోయి అంత అనుభవించి రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ శాస్త్రాలను బాగా చక్కగా అధ్యయనం చేస్తేనే ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజ స్వరూపం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. భాగవతం మొత్తం తీసుకున్నట్లయితే మొత్తం ఎన్నో ప్యాస్ టైమ్స్ ఉన్నాయి. భరత మహారాజు యొక్క ప్యాస్ టైం ఉంది, వీణరాజు యొక్క ప్యాస్ టైం ఉంది, అదే రకంగా ఎంతో మంది రాక్షసులు వాళ్ళంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అనర్థాల యొక్క ప్రతిరూపాలు వాళ్ళందరూ. వాళ్ళందరూ యొక్క స్వభావాలు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో దాన్ని చూడడం ద్వారా మనము జ్ఞానాన్ని పొందొచ్చు. మనం పోయి దాన్ని అనుభవించే పొందాలని ఏమి దానికి రూల్ ఏం లేదు. దీనికి ప్రభుపాద ఉపదేశామృతంలో ఈ ఉదాహరణ కూడా ఇస్తారు. మూడు రకాలైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. మొదటి రకమైనటువంటి వ్యక్తి, అతను కేవలం దొంగతనం చేయడం అనేటువంటిది అది ఒక తప్పుడు కార్యము, అది చేయకూడదు, దాన్ని చేస్తే నేను దానికి శిక్షింపబడతాను అనేటువంటి విషయం తెలుసుకొని అతను వెంటనే దాని నుంచి విరమించుకుంటాడు. అయితే రెండో రకమైనటువంటి, అది విన్నప్పటికీ కూడా ఏముందిలే అని ఒకసారి పప్పులో కాలేస్తాడు. వేసిన తర్వాత దాని ద్వారా శిక్షణ అనుభవించి తర్వాత ఏమవుతుంది, అతను దాంట్లో నుంచి విరమించుకుంటాడు. మూడో రకమైనటువంటి వ్యక్తి, అతను తప్పులు చేస్తాడు, శిక్షణ అనుభవిస్తాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా తప్పులు చేస్తాడు, అతను ఏమిటంటే ఆ సంసార చక్రంలో అట్లే పడుకొని ఉంటాడు. సో అట్లా మనము ప్రభుపాద గారు చెప్తారు, దాంట్లో మొదటి శ్రేణి బుద్ధిమంతులు ఎవరంటే తెలుసుకొని విషయాన్ని గ్రహించడం. సో అట్లా మనం దాన్ని అనుభవపూర్వకంగా బయట ప్రపంచంలో పోయి మనం అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. మనకు శాస్త్రాలను మనం అధ్యయనం చేయడం ద్వారా మనకు దాంట్లో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజ స్వరూపం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. అందరు గ్రేట్ గ్రేట్ డివోటీస్ అందరూ కూడా మీరు భాగవతంలో చూడండి, వాళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచము ఈ జీవుని ఎలా ఎలా బంధిస్తుంది అని దానికి సంబంధించి చాలా విస్తారణమైనటువంటి వర్ణన ఇచ్చారు వాళ్ళ ప్రేయర్స్ లో. గజేంద్రుడి యొక్క మోక్షంలో కావచ్చు, గజేంద్రుడి యొక్క మోక్షంలో ఆయన ఇంత చక్కగా ప్రార్థిస్తున్నాడు, నేను ఇన్ని రోజులు ఇన్ని 1000 సంవత్సరాల పాటు నా యొక్క శక్తి, నా యొక్క బలము, నా యొక్క పరాక్రమము, నాకున్నటువంటి మదము, దీని అన్నిటి చేత నేనేమనుకున్నానంటే నేనే ఈ యొక్క ప్రపంచంలో భోక్తని, నేనే నియామకుణ్ణి అనేటువంటి భావన కలిగి ఉన్నాను. అయితే ఈ రోజు నాకు అర్థమైంది స్వామి, నేను నిజమైనటువంటి భోక్తని, నేను నిజమైనటువంటి నియామకుణ్ణి కాదు, నువ్వే నిజమైనటువంటి పరమ నియామకుడివి నువ్వే అని ఆయన ఎంతో సాక్షాత్కారంతో దాన్ని ప్రార్థిస్తున్నాడు. సో అదే రకంగా ప్రహ్లాద్ మహారాజు కూడా చాలా శ్లోకాలున్నాయి ఈ భౌతిక ప్రపంచాన్ని వివరిస్తూ. ఋషభదేవుడు కూడా నాయం దేహో దేహ బాజాండ్రులోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజామ్యే తపోదివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేది అస్మాత్ బ్రహ్మ సౌఖ్యం కొనంతం. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఋషభదేవుడు భగవంతుని యొక్క అవతారం, ఆయన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నాడు అంటే, కేవలం ఎందుకు ఈ మానవ జన్మను పొందిన తర్వాత మలం తింటున్నటువంటి సూకరల్లాగా సునకలాగా ఎందుకు ఆ రకంగా కేవలం మానవ జన్మను అల్పమైనటువంటి ఇంద్రియ భోగం కోసం ఉపయోగించుకుంటున్నారు? ఈ యొక్క మానవ జన్మని ఉపయోగించుకొని మీరు తపస్సులు ఆచరించడం ద్వారా బ్రహ్మ సౌఖ్యం త్వనంతం, ఈ బ్రహ్మసుఖం ఏదైతే ఉందో, బ్రహ్మానందం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మానందము త్వనంతం, త్వనంతం అంటే అంతులేనటువంటిది. కేవలం ఎందుకు అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి ఈ మానవ జన్మను పొంది కూడా తుచ్చమైనటువంటి ఈ యొక్క సూకరులు సునకలు పొందేటువంటి ఆ అల్పమైనటువంటి సుఖాన్ని ఎందుకు మీరు పొందుతున్నారు? ఈ మానవ జన్మలోనూ మీరు ఎంతో అనంతమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు అని ఋషభదేవుడి యొక్క మొదటి శ్లోకం. ఇంకా తర్వాత చాలా శ్లోకాలు ఉన్నాయి, ఇంకా దాని తర్వాత వస్తున్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఇదే. నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రయ ప్రీతయ ఆప్రునోతి నసాదు మన్యే యథాత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఋషభదేవుడు ఏం చెప్తున్నారంటే, నూనం ప్రమత్త కురుతే వికర్మ, ఈ జనాలందరూ కూడా పూర్తిగా బుద్ధి భ్రష్టు పట్టిపోయి వికర్మలు చేస్తున్నారు. మూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి, కర్మ అకర్మ వికర్మ. కర్మ అని అంటే విద్యుత్ ధర్మాలు, వాళ్ళు చేయాల్సినటువంటి కార్యాలు. వికర్మ అంటే ఏది చేయకూడదో అదే చేస్తారు, అది వికర్మ. అంటే కలియుగంలో ఎక్కువ వికర్మే, ఏది చేయొద్దండి అంటే అదే చేస్తారు. మీరు గుడికి రాండి, మీ జీవితం బాగుపడుతుంది, మీలో మంచి లక్షణాలు వస్తాయి, మీ జీవితంలో ఎంతో మీకు ఆనందం వస్తుంది అంటే అది చేయరు. అదే వాళ్ళు దూరదర్శన్ ముందర కూర్చున్నారనుకోండి, ఎన్నో గంటలు వెళ్ళిపోతుంది, రాత్రి అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూడా వెళ్ళిపోతుంది. ఏమని దాంట్లో ఏం చూపిస్తున్నారు, దాంట్లో ఇంకా ఎట్లా పగని ఎట్లా పెంచుకో, కోపాన్ని ఎట్లా పెంచుకో, ఇంకా బాగా ఎట్లా భోగించాలా, మళ్ళా ఎక్కువ గుంతలు పడు అని దండిక దారులు చూపిస్తున్నారు. టీవీ మొత్తం ఏం చేస్తుంది, మనం గమ్మనున్నాం, ఒక వ్యక్తి గమ్మని కూర్చో ఉన్నాడు అంతే, టీవీ వేస్తే ఏమవుతుంది, ఆ టీవీలో ఒక మంచి అందమైనటువంటి అమ్మాయి అట్లా కాలేజీకి వెళ్తూ ఉంటుంది. ఇంకా వీడు గమ్మన బాగానే ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉన్నాడు ఇంట్లో. ఇంకా టీవీ చూడగానే ఏమనిపిస్తుంది అంటే, ఓ నేను కూడా అట్లా కాలేజీకి వెళ్ళాలి, ఓ నేను కూడా అది, వీళ్ళలో క్రియేట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా అలాంటిది ఏం లేదు. ఈ టీవీ ఏం చేస్తుంది, వాళ్ళని మరింత అన్నింటినీ ప్రేరేపించేస్తుంది, కళ్ళును ప్రేరేపించేస్తుంది, ముక్కు చెవు అన్నింటినీ ప్రేరేపించేస్తుంది. ఇంకా ఏమైపోతాడు వాడు జీవుడు, నిస్సహాయ స్థితితో ఆ ఇంద్రియాలు మనసు ఎట్లా పరుగులు తీస్తుందో అట్లా పరిగెడతా ఉంటాడు. నిస్సహాయ స్థితిలో వద్దు అని అంటే కూడా ఇంక ఇంద్రియాలు లాగేస్తూ ఉంటాయి, ఇంక వాని చేతులు ఏమున్నాయి చెప్పండి. అట్లా ఎన్నో గుంతలున్నాయి, అదంతా మనల్ని దిగజార్చేయడానికి అవన్నీ కూడా వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు సమాజంలో ఎట్లా ఎవరిని ఎట్లా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలని. వాళ్ళు చూడండి, వాళ్ళ అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తారు, సమాజంలో ఉన్నటువంటి మనస్తత్వాలని బాగా అర్థం చేసుకుంటారు. ఈ మీడియా పీపుల్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏది పడితే అది ప్రోగ్రామ్స్ వేయరు. వాళ్ళకి తెలుసు జనాల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, దేనికి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకున్నటువంటి బలహీనతలు అన్ని కూడా తెలుసు. దాని అన్నిటినీ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా తెలుసుకొని దాని ప్రకారం జనాలకు చూపిస్తారు. వీళ్ళు దానికి పూర్తిగా ఆకర్షితులైపోయి వాడేం హ్యాపీగా అక్కడ వాడు ఏదో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వేసేసి వాడు చక్కగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు, వాడేదో సుఖంగా ఉండిపోతాడు. వీళ్ళు క్రిందలో వీళ్ళు ఎవరైతే టీవీలు అంతా చూస్తారో అదంతా జీవితం, అదంతా కూడా అంత చూసింది అందరి జీవితం అట్లయిపోతుందా? సినిమాలో ఉండే విధంగా అన్ని అందరి జీవితాలు అట్లా పెద్ద ఉల్లాసవంతంగా సినిమాల్లో చూసినట్లయితే అట్లా చూపిస్తాడు మీకు. అదేదో జీవితం అంటే ఏదో పెద్ద హైఫై, పెద్ద బంగ్లా, ఎక్కడ చూసినా సోఫాలు, ఏసీ రూము, ఎట చూసినా అదొక ఒక ఏదో తరహాలో ఒక జీవితం చూపించేస్తాడు. వీడేమనుకుంటాడు, వీడు దాన్ని చూసి అది సాధ్యం అవుతుందా? దానికి కర్మ ఉండాలా? ఎవరైనా దేనైనా అనుభవించాలంటే దానికి కర్మ కావాలా? నేను బెంజ్ కారు కొనాలనుకుంటే అది సరిపోదు. బెంజ్ కారు కొనాలంటే 10 లక్షల డబ్బులు ఉండాలయ్యా నీ దగ్గర. 10 లక్షల డబ్బులు లేకుండా బెంజ్ కారు కావాలంటే ఎట్లా వస్తుంది? వానికేదో పోయిన జన్మలో కర్మ ఉంది కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు. సో అయితే దాన్ని చూసి మనం ప్రేరేపితం అయిపోయి ఏమైపోతాము, నా జీవితం కూడా అట్లా ఉండాలి అని అనుకుంటాం. ఇంకేం చేస్తాం? దానికోసం పరుగులు తీస్తాము, దానికోసం మనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. దాన్ని చూసి మనం ఎన్నో తప్పుడు మార్గాలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి చాలా చాలా పెద్ద పెద్ద నేరాలు, పెద్ద పెద్ద ఘోరాలు ఏవైతే ఉన్నాయో, నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వాస్తవానికి జనాలందరూ కూడా వాళ్ళై వాళ్ళు ఎవరు ఆ తప్పులు నేర్చుకోలేదు. ఎవరు ఎవరైనా కానీ తప్పులు వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేయరు. వాళ్ళు ఏమంటే ఎక్కడో చూశారు, ఎక్కడో ఆ తప్పు చేయడం అట్లా చూశారు, లేకపోతే ఆ తప్పు చేయడం వాళ్ళు విన్నారు, అందుకు వాళ్ళు ఆ తప్పులు చేస్తున్నారు. సో అట్లా ఏమిటంటే కలియుగంలో ఉన్నటువంటి మంద సుమంద మతయురో, అంటే దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ఇవ్వరు, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదో దానికే ప్రాముఖ్యత ఇస్తారు. నతే విదు స్వార్థగతిం హి విష్ణు, ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. దురాశయా ఏ బహిరర్థమానిన అందాయతాందైర్ ఉపనీయమానస్ తేపీష్యతంత్రా మురుదాం నిబద్ధాః. ఈ జీవుడి యొక్క నిజమైనటువంటి స్వలాభం విష్ణుని ఆశ్రయించడము, కృష్ణుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించడము అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. వాళ్ళకి ఏది మంచిది అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, అందరికీ చాలా స్పష్టంగా తెలుసు సిగరెట్ తాగితే అది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హాని చేస్తుంది. టీవీలో కూడా ఏమిటంటే ఎక్కడెక్కడైతే సిగరెట్లు తాగడము లేకపోతే ఏదైనా మందు తాగడం అలాంటివి ఏదైనా వచ్చాయనుకోండి, కింద ఏం రాస్తారంటే ఇమీడియట్లీ అది తాగడము ఆరోగ్యానికి హానికరమని కింద వెంటనే వాళ్ళు లైన్స్లో వేస్తుంటారు. మనకు తెలుసు అది తీసుకుంటే ఖచ్చితంగా మనకు క్యాన్సర్ వస్తుందని తెలుసు, దానివల్ల నేను చనిపోతాననేటువంటి విషయం కూడా బాగా తెలుసు. దానివల్ల ఆ క్యాన్సర్ వస్తే దానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయం కూడా తెలుసు. ఆల్రెడీ వీడు డబ్బులతో బాధపడుతున్నాడు, డబ్బులు లేదనేసి కష్టపడుతూ ఉన్నాడు. ఇంకా ఇంత తెలిసి కూడా ఇది ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వమో, ఇంత తెలిసి దీనివల్ల నాకు ఇంత నష్టం కలుగుతుంది అనేటువంటి విషయం తెలిసి కూడా స్టిల్ ఏమి ఇంకా తాగేవాడు తాగుతానే ఉన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద ప్రాబ్లం ఏమంటే వాడు తాగేది కాకుండా వాడు తాగేసి ఇంకోటి ముఖం మీద ఊపుతా ఉంటాడు. వాడు ప్రయాణం చేసేవాడు వాడు ఏదో ప్రశాంతంగా ప్రయాణం చేస్తుంటే వాడిని ప్రశాంతంగా బ్రతకనిట్లా. ఈ కలియుగంలో ఉన్నటువంటి స్వభావం ఏమంటే వాళ్ళు ఆనందంగా ఉండరు, పక్కన వాళ్ళని ఆనందంగా ఉండనీరు. వాళ్ళు మోసగింపబడతారు, పక్కన వాళ్ళని వాళ్ళు మోసగిస్తారు. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయబడతారు, అందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అట్లా కలియుగ పరిస్థితి అదే అనమాట. వాడు సుఖంగా ఉండడు, పక్కన ఉండి సుఖంగా ఉండడు. సుఖంగా ఉన్నాడంటే వెంటనే ఏమి అసూయ, ఏ వాడేమి మన ముందరే ఉన్నాడు, వాడు ఇంత పైకి ఎదిగిపోతాడు, వెంటనే ఏం వాడేం వీనికేం చేసింది ఏం లేదు, వెంటనే అసూయ వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఈ కలియుగం అంతా ఎక్కువ అసూయ, పగ, ప్రతీకారాలు ఇవే జీవితం అయిపోయినాయి. దీన్ని ఈ అసూయ పగ ప్రతీకాలు తీర్చుకోవడానికే వాళ్ళు బ్రతుకుతున్నారు. సో అందుకే ఇప్పుడు కొంతమంది కొత్తగా తయారైనారంట సమాజంలో, వాళ్ళని సైకో అంటారంట. సైకో అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ఉన్మాదులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలియదంట. అట్లా పోతూ ఉంటారు, యోనోకని కత్తి ఎత్తి పొడి చేస్తారు. వాళ్ళు పోతూ ఉంటే మొన్న సికింద్రాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న పాప, 6 ఏళ్ల వయసు పాప, ఆమె రైల్వే స్టేషన్లో ఉంటే ఒక సైకో ఫెలో అతను ఏం చేశాడంటే ఆమె నుంచి గొంతు కోసేశాడన్నమాట. ఈ సమాజం అట్లా నిండిపోయింది, ఇప్పుడు సైకోస్తో నిండిపోయింది. ఇప్పుడు ఏమంటే వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు, అట్లంటే వాడు మనసు స్మితం లేనివాడు అనమాట. ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా అట్లాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనకి ఎవడు ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు. మంది మన పరిస్థితే ఘోరంగా ఉంది, ఎక్కడ పోతే ఏం జరుగుతుందో ఈ రోజుల్లో. ఇంకా ఇట్లాంటి ప్రపంచంలో వాళ్ళు ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత్ పావన్ గౌరవనితాయికి, శ్రీల ప్రభుపాదికి. సో అందుకని ప్రభుపాద గారు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ద డివోషనల్ సర్వీస్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్ బై విచ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆల్ క్లాస్ ఆఫ్ మెన్ క్యాన్ బి సాల్వ్డ్. ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఇట్లాంటి అల్లకల్లోలమైనటువంటి ఈ ప్రపంచంలో ఏకైక ఆశాకిరణం, ఏకైక ఆశ్రయం ఏమిటంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ. భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి, ముఖ్యంగా కలియుగ యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తన చేస్తే తప్ప మన ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి సైకోల నుంచి మనం తప్పించుకుంటాం. లేకపోతే ఆ సైకోల్ వచ్చి మనల్ని ఏం చేస్తారో మనకు తెలియదు. ప్రపంచం అంతా ఇప్పుడు పూర్తిగా అందరితో నిండిపోయింది, అంధత్వం. అందరు వాళ్ళు చూస్తున్నారు, ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తున్నారు పేపర్లో, వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందరే చూస్తున్నారు ఏమేమి జరుగుతున్నాయి. ఇంత జరిగి కూడా ఇంకా కూడా నేను ఈ ప్రపంచంలో ఏదో ఉండాలి, కొద్ది కూడా భయం కలగట్లేదు. అయ్యో ఈ ప్రపంచం ఇంత భయంకరంగా ఉంది, ఎట్లా మనం బ్రతకాలి ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక ఫీలింగ్ ఆఫ్ ఫియర్ కూడా జనాలు కోల్పోయినారు. అదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు మనం దీని గురించి ఇంత మాట్లాడుతున్నాము, బయట ప్రపంచం అంతా భయంగా ఉంది, వాళ్ళకి పోయి బయట ప్రపంచం అంతా కూడా ఇంత ఇట్లా ఉందండి అంటే ఏముందండి, అది అంతే అండి, మామూలే అండి అని అంటారు. వాళ్ళకు అది ఎంత అపాయకరమో, అది ఎంత భయంకరమైనటువంటి దుస్థితి అనేటువంటి దాన్ని గుర్తించేటువంటి ఆ దీన్ని కూడా వాళ్ళు కోల్పోయినారు. సో అందుకని మన ఈ కృష్ణ చైతన్యాన్ని చక్కగా మనం ప్రచారం చేయాలి, జనాలకి మనం తెలియజేయాలి. అనిత్యం అసుఖం లోకం, ఈ ప్రపంచం అనిత్యమైనటువంటిది, ఇది అసుఖం, ఇక్కడ ఎట్లాంటి సుఖం లేదు. ఏదైతే అల్పమాత్ర సుఖం ఏదైతే ఉందో అది కేవలము దుఃఖం నుంచి మనం పొందేటువంటి కేవలము అల్పమాత్ర ఉపశమనం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం తెలియచేయాలి. సో అందుకనే మనము ఎంత ఎక్కువ వీలవుతే అంత ఎక్కువ అందరికీ కూడా మనం ఏదో విధంగా కృష్ణు గురించి తెలియజేస్తే ఏదో సుకృతి అయినా వస్తుంది, సమ సుకృతి వస్తుంది. వాళ్ళు ఒకవేళ విన్నా వినకపోయినా, దాన్ని ఎట్లా తీవ్రంగా తీసుకున్నా తీసుకోకపోయినా, భక్తులతో సాంగత్యం చేయడం అనేటువంటిది, భక్తుల యొక్క సాంగత్యం ఒకటే ఇప్పుడు ప్రపంచానికి ఒక ఏకైక ఆశ్రయం. భక్తులు మాత్రమే వాళ్ళని రక్షించగలుగుతారు, ఇంకెవరూ రక్షించలేరు. పెద్ద టాటా బిర్లా నుంచి, పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి ఎవరు కానీ ఈ జీవుల్ని రక్షించలేరు. కేవలము భక్తులు మాత్రమే ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేయగలుగుతారు. సో అందుకని మనం భగవంతుని ప్రార్థించాలి. మన జీవితంలో ఎంతమందికి వీలవుతే అంతమందికి, మన సొంత శక్తి చేత కాదు, భగవంతుడు శక్తి గావించబడాలి, భగవంతుని మనం ప్రార్థించాలి. సో అందుకని నీ యొక్క సేవలో, నీ యొక్క నామరూప గుణ లీలలను ప్రచారం చేయడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించు. ఈ జీవులందరికీ నా వంతు ఎంతకైతే నేను పరిక్రమగా ఉపయోగపడి, ఎంత ఈ కృష్ణ చైతన్యాన్ని నాలో పంచేటువంటి సామర్థ్యం ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ కృష్ణ చైతన్యాన్ని 10 మందికి పంచే విధంగా నన్ను ఒక పరిక్రమగా ఉపయోగించుకో అని భగవంతుని మనం ప్రార్థించాలి. సో భక్తులుగా మనం ఏదో మనం భక్తికి వచ్చేస్తాము అనేసి మనము విరమించుకునేది కాదు. మనకింతో గొప్ప బాధ్యత ఉంది. బయట వాళ్ళు ఏమంటారంటే, మీరేమండి గుళ్ళో చేరిపోయినారు, మీకేం బాధ్యతలు ఉన్నాయన్నా. బాధ్యత ఉంది, ఇక్కడ గొప్ప బాధ్యత తీసుకుంటున్నాం, జీవుల్ని రక్షించాలి, ఇది గొప్ప బాధ్యత. ఒక వ్యక్తి చేత హరే కృష్ణ మహామంత్ర జపింప చేయడము అది గొప్ప బాధ్యత. అది మనం అది ఒక సామాన్యమైనటువంటి బాధ్యతలను మనం ఎందుకు పక్కన దాన్ని మనము వదిలేసి మనం ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యతలు తీసుకుంటున్నాం. ఇక్కడేం బాధ్యత లేకుండా ఏం లేదు. సో అందుకని ప్రభుపాద గారు చెప్తున్నారు, ఎవ్రీవన్ షుడ్ దేర్ ఫోర్ టేక్ టు కృష్ణ కాన్షియస్నెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ పర్ఫెక్ట్. అందుకని ఎవ్రీవన్ షుడ్ అంటే తెలుసా, ఖచ్చితంగా, వేరే గతి లేదు. ప్రభుపాద చెప్తున్నారు, ఎవ్రీవన్ షుడ్ దేర్ ఫోర్ టేక్ టు కృష్ణ కాన్షియస్నెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ పర్ఫెక్ట్. అందుకని ఖచ్చితంగా అందరూ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి తీరాల్సిందే, వేరే గతి లేదు అని ప్రభుపాద గారు చెప్తున్నారు. సో అందుకని ఇది ఈరోజు యొక్క శ్లోకం యొక్క సారాంశం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి.